హరే కృష్ణ. దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీమద్భాగవతం 3వ స్కందం 13వ అధ్యాయం 31వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఇప్పుడు మనము ఇందులో వరాహ అవతారం గురించి చర్చించుకుంటున్నాం. మన లాస్ట్ క్లాస్ వరకు చర్చించుకుంది ఏంటంటే వరాహ అవతారం గురించే, కానీ ఈరోజు కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో ఆ వేరియేషన్ ఏందో చూద్దామంట. ఇంకా దాని తర్వాత ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో జనతప సత్యలోకాల్లో వాళ్ళు కూడా ప్రార్థనలు చేయడం అనేది ఆరంభిస్తారు. ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఏం చేస్తారు ప్రార్థనలు అనేది ఈరోజు రేపు చూసుకొని తర్వాత ఫలశ్రుతి ఇదంతా ఈ యొక్క కథనం భగవంతుడి లీల వినిపించినందుకు వచ్చే ఫలం ఏంటి అనే విషయాన్ని మనం రేపే చర్చించుకుందాము. సో ఈరోజు రేపు ఈ యొక్క లీలను ఈ యొక్క అధ్యాయాన్ని మనం చర్చించుకొని పూర్తి చేద్దామంట. సో ముందుగా మంగళాచరణ చేసుకొని చర్చను ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం త్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయితే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఈరోజు చర్చించుకుంటాము శ్రీమద్భాగవతంలోంచి. సో 31వ శ్లోకం. స్వదంశ్రయోధృత్యమహీం నిమగ్నాం సవుత్తిత సంరురుచేరిషాయ రసాయ తత్రాపి దైత్యం గదయా పతంతం సునాభసందీపిత తీవ్రమన్యుః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వరాహ అవతారం అంటే శూకర రూపంలో ఉన్న ఈ భగవంతుడి అవతారం వరాహ అవతారం. ఆయన ఎంతో సునాయసంగా ఆయన యొక్క కురలపైన దంష్ట్రాలపైన ఈ యొక్క దంష్ట్రోధృత్య ఈ యొక్క పృథ్వీని ఆయన ఈ యొక్క గర్భోదక సముద్రం నుంచి ఎత్తి ఆయన యొక్క దంష్ట్రాలపైన కురలపైన పెట్టుకున్నాడంట. ఎంతో సునాయసంగా అలాంటి దృశ్యం భగవంతుడు అలా పృథ్వీని తన యొక్క దంష్ట్రాలపైన పెట్టుకోవడం అనే దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది, చూడడానికి ఎంతో సౌందర్యవంతంగా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా మరి అలా భగవంతుడు ఈ పృథ్వీని తన యో నీళ్ళల్లోంచి గర్భోదక సముద్రం నుంచి తీసినప్పుడు అప్పుడు ఒక ఆటంకం వచ్చింది. ఒక రాక్షసుడు భగవంతుడిని వధించడానికి భగవంతుడితో యుద్ధం చేతలిచి అడ్డుకోవడానికి ప్రయత్నించగా భగవంతుడు తన ఎంతో కోపం అన్నమాట. ఎంత కోపంతో అంటే ఎంత ఆగ్రహించాడంటే భగవంతుడు సుదర్శన చక్రం వంటి ఆగ్రహంతో ఆ యొక్క రాక్షసుడిని సంహరించేశారు. సో ఇప్పుడు మరి ఎక్కడి నుంచి రాక్షసుడు వచ్చేసాడు, ఎవరు రాక్షసుడు అంటే ఇక్కడ మన ప్రభుపాల ద్వారా హిరణ్యాక్ష అని రాశారు, అవును కదా. వరహావతారం వధించేది హిరణ్యాక్షుడిని మనకు తెలుసు అనుకుంటాను, మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోవచ్చు. మరి ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఏంటండి దీని గురించి అంటే, దీని గురించి డీటెయిల్గా ఇంకా అధ్యాయాల కొద్దీ మనం చర్చించుకుంటాం. వరహదేవ అవతారం ఎలా హిరణ్యాక్షుడిని వధించాడు ఎందుకు అనే విషయాలన్నీ కూడా కొన్ని అధ్యాయాల తర్వాత రాబోతున్నాయి, విస్తృతంగా అక్కడ చర్చించుకుంటాం. ఇక్కడ చాలా సంక్షిప్తంగా ఉంది. సో మరి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు హిరణ్యాక్ష, ఇంకా పుట్టలేదు కదండి అంటే, అవును. అందుకనే దాన్ని మీకు ఆ కన్ఫ్యూజన్ని క్లారిఫై చేయడానికి ఇక్కడ మనకి ఆచార్యులు తాత్పర్యాల్లో చెప్పారనమాట. ప్రభుపాల్ వారు కూడా అదే విషయం రాశారు. మన ఆచార్యులు శ్రీ జీవగోస్వామి పాద శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మైత్రేయ ముని కొద్దిగా ఇంకొక అవతారంలో ఉన్న కొంచెం లీలలు కూడా కలిపేశారు దీంతో పాటే. సో ఎందుకంటే వరహ అవతారం అనేది కూడా ఒకటేసారి భగవంతుడు వరహ అవతారంలో రారు, ఎన్నోసార్లు తీసుకుంటారు. ఎందుకంటే భగవంతుడు వరహ అవతారంలో శాశ్వతంగా ఆధ్యాత్మిక లోకంలో ఉంటారు అని అప్పుడప్పుడు రకరకాల సమయాల్లో వస్తూ ఉంటారు, ఇలా పృథ్వీని రక్షించడానికి, ఇలా అసురుల్ని సంహరించడానికి. సో అలా ఒకసారి స్వయంభూమన అవతారంలో వచ్చారు ఒకసారి, మనం నిన్న మొన్న లాస్ట్ క్లాస్ వరకు చూసింది. ఇప్పుడు ఇక్కడ చర్చించుకునేది చక్షుష మన్వంతరంలో వచ్చిన అవతారం గురించి అన్నమాట. సో ఇలా రెండు కొన్ని మిక్స్ చేసి చెప్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు, అందుకే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనము 32వ శ్లోకం చూద్దామంట. సో ఎంతో సౌందర్యవంతంగా ఉంది కదా, ఎంత సౌందర్యవంతంగా ఉందనే విషయాన్ని వచ్చే శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. జగానరుంధానమసహ్య విక్రమం సలీలయేభం మృగరాదివాంభసి తద్రక్త పంకాంకిత గంధతుండో యతా గజేంద్రో జగతీం విభిందం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ రాక్షసుడిని అయితే వధించేశారు భగవంతుడు ఈ వరహ అవతారం హరే కృష్ణ, ఎంతో సునాయాసంగా ఈ జలాల్లోనే వధించేశారు. ఎలాగైతే ఒక సింహం ఒక ఏనుగుని వధిస్తుందో, అలా సింహం ఎలాగైతే ఏనుగుని వధించిన తర్వాత ఆ ఏనుగు యొక్క రక్తం ఒక్కొక్కసారి సింహం యొక్క ముఖం పైన పడి తగిలి ఉంటుంది, అలాగే భగవంతుడి పైన కూడా ఈ రాక్షసుడు యొక్క రక్తం అలా తగిలి ఉంది. అదొక అలంకారంలా కనిపిస్తుంది భగవంతుడి యొక్క ముఖం పైన. లేకపోతే ఇంకొక పోల్చి, ఇంకొక ఉదాహరణతో పోల్చి, లేకపోతే ఒక హాతి, అదే ఒక ఏనుగు ఎక్కడైనా ఇటు రంగు మట్టిని తవ్వినప్పుడు ఎలాగైతే ఆ రంగు మట్టిలో ఉన్న రంగు కూడా ఒక్కొక్కసారి దాని తొండంకి తగిలి ఒక కలర్ఫుల్ రెడ్ కలర్గా ఎలా కనిపిస్తుందో అలా కూడా కనిపించింది అనుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ భగవంతుడి సౌందర్యాన్ని వర్ణిస్తున్నారనమాట. ఇప్పుడు ఇంకా చెప్తారు దాని గురించి. తమాల నీలం సితదంత కోట్య క్షమాముక్షిపింతం గజలీలయాంగ ప్రజ్ఞాయ భర్తాంజలయోనువాకైర్ విరించి ముఖ్య ఉపతస్టురీష. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఇలా ఒక ఏనుగుతో పోల్చి చెప్పారు కదా, ఇక్కడ ఒక ఏనుగులాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంతో సునాయాసంగా ఈ యొక్క పృథివిని తన యొక్క కొరల పైన దంష్ట్రాల పైన ఆయన దాన్ని ఉంచారు. దీనికి ఏం కష్టపడలేదు, ఇది ఒక ఆటల అంటే చాలామంది మీరు చూస్తూ ఉంటారు ఫుట్బాల్ను లేకపోతే ఏదైనా బాల్ను వాలీబాల్ను లేకపోతే ఏదో ఒక రకమైన బంతిని వాళ్ళ తలపైన శరీరాల అలాగే వేరే వేరే భాగాలపైన నుదుటి పైన అలా బ్యాలెన్స్ చేయడానికి అలా ప్రయత్నించి అలా కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఆటలు చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా అనుకోండి. సో భగవంతుడు, కానీ ఇక్కడ భగవంతుడు ఏదో చిన్న ఫుట్బాల్ను చిన్న బంతినో కాదనమాట, మొత్తం పృథివీనే ఆయన తన కొరలపైన తన దంష్ట్రాలపైన ఆయన బ్యాలెన్స్ చేస్తున్నారనమాట. అది ఆయనకు ఒక గేమ్ లాగా అనమాట, ఒక ఆటలాగా. భగవంతుడికి ఇది ఒక గేమ్తో సమానం అనమాట. ఆడుకున్న మనం ఆడుకుంటూ పాడుకుంటూ ఎలా చేస్తామో అలా భగవంతుడు ఈ లీలను చేసేసాడు. ఆ విధంగా ఆట ఆడుకుంటున్నట్టుగా ఈ పృథ్వీతోని బంతి ఆట ఆడుతున్నట్టుగా అని ఆడుకుంటూ తన యొక్క కొరల పైన స్థాపించారు పృథ్వీని, బ్యాలెన్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ సమయంలో మీరు చూస్తే భగవంతుడి యొక్క అవతారం యొక్క రంగు ఎలా ఉందనేది, తమాల నీలం, తమాల వృక్షం యొక్క నీలి రంగు భగవంతుడికి కూడా, భగవంతుడు కృష్ణుడి యొక్క శరీరం రంగును కూడా మనం తమాల వృక్షంతో ఉన్న రంగుతో పోలుస్తాం. సో అలా అంటే భగవంతుడి రంగు, అసలైన రంగు ఏదైతే తమాల నీలం ఉందో, అది ఇప్పుడు వరాహదేవుడు ఆ యొక్క రంగుని అక్కడ చూపిస్తున్నాడు. ఆ రంగు ఉంది, ఈ రంగును చూసి అక్కడున్న ఋషులు మునులందరూ కూడా సత్యతపజన లోకాల్లో అర్థం చేసుకున్నాడు. ఆల్రెడీ అర్థమైంది అంటే ఇప్పుడు ఇక్కడ ఈ లీలలో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి 100% కన్ఫర్మ్ అయిపోయారన్నమాట ఈ విష్ణు అవతారమే అని. ఆ రంగు చూసి, శరీరం రంగు చూసి, వర్ణం చూసి భగవంతుడు విష్ణు యొక్క అవతారమే ఈ యొక్క వరాహ అవతారం, శుకర అవతారం అనేసి వాళ్ళు నిర్ధారణకు వచ్చి ఇప్పుడు భగవంతుడు విష్ణుకి ఎలా ఆరాధన చేసుకోవాలో, ఆరాధించుకోవాలో ఆ విధంగానే వరాహ అవతారానికి వాళ్ళు ప్రార్థనలు అర్పించుకుంటారన్నమాట. సో ఇప్పుడు ఇలా భగవంతుడు విష్ణు అవతారమే అని గ్రహించి ఇప్పుడు భగవంతుడికి ఎలా వారు వరాహ అవతారానికి ఎలా వారు ప్రార్థనలు అర్పించుకున్నారు, ఏం ప్రార్థనలు అర్పించుకున్నారు అనే విషయాన్ని మనము వచ్చే శ్లోకం నుంచి చూస్తాం అన్నమాట. సో ఈరోజు మొత్తం ప్రార్థనలు చూడము, ఈరోజు ఒక భాగం ప్రార్థనలు చూస్తాం. ముఖ్యంగా ఈ భాగంలో మనం చర్చించుకునే ఈరోజు భాగంలో ఈ ప్రార్థనల్లో భగవంతుడి యొక్క శరీరాన్ని, రూపాన్ని, అంగాలను వేదాలతో, వేద మంత్రాలతో, యజ్ఞంలో ఉపయోగించే అన్ని వస్తువులతో పోల్చి ఎలా భగవంతుడి ఇవన్నిటికీ ఆధారం, భగవంతుడి నుంచి ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి అనే విషయాన్ని గుణగానం చేస్తూ ఈ సారం ఏంటి, వేదాల సారం, యజ్ఞాల సారం, వేద మంత్రాల సారం, ఈ కార్యాలు, వేద కార్యాలు చేసే రిచువల్స్ ఉంటాయి కదా, ఇవన్నిటికీ ఉద్దేశం ఏంటి, అసలు ఫైనల్గా మనం సాధించాల్సింది ఏంటి యజ్ఞాల ద్వారా అనే విషయాన్ని కూడా ఇక్కడ ఋషులు మునులు వ్యాఖ్యానిస్తూ భగవంతుడి రూపాన్ని గుణగానం చేస్తున్నారు అన్నమాట. సో అదే నెక్స్ట్ వచ్చే 4-5 శ్లోకాల్లో మనం ఇక్కడ చూడబోతున్నాం అన్నమాట. సో ఋషయ ఊచు జితం జితం తే జిత యజ్ఞ భావన త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః యద్రోమగర్తేషు నిలిల్యురద్ధయస్ తస్మై నమః కారణ శూకరాయతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అందరూ ఋషులు ఎంతో ఆదరపూర్వకంగా ఈ విధంగా గుణగానం చేశారంట. అజిత్ భగవంతుడిని ఎవ్వరూ జయించలేరు, ఎంతో సునాయాసంగా రాక్షసుని ఆయన ఓడించేశారు, అవునా. సో భగవంతుడిని ఇలా నువ్వు అజితుడివి, అన్ని రకాల యజ్ఞాలకి నువ్వే భోక్త, అన్ని రకాల గుణగణాలు నీ గురించే, అన్ని విజయాలు నీ సొంతం అనేసి వారు భగవంతుడిని గుణగానం చేస్తూ మొదలుపెట్టారు ప్రార్థనలు. మీరు ఒక కదిలే వేదాల రూపం, మీ యొక్క రోమాల్లో ఉన్న రంధ్రాల నుంచే ఎంతో పెద్ద పెద్ద సముద్రాలు ఉన్నాయి అందులో దాగి. సో అందుకనే మీరు ఇక్కడ ఈ యొక్క పృథ్వీని ఇలా ఉద్ధరించడానికి ఈ యొక్క శూకర అవతారాన్ని దాల్చారు, వరాహ అవతారాన్ని దాల్చారు అనేసి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఎందుకంటే మనకు తెలుసు కదా మహావిష్ణువు యొక్క ప్రతి రోమ రంధ్రాల్లోంచే కదా బ్రహ్మాండాలు పుట్టుకొస్తాయి. అలాంటి ఒక బ్రహ్మాండం ఇది, అందులో ఉన్న ఈ గర్భోదక సముద్రం ఒకటి. అంటే ఇటువంటి సముద్రాలు అనేవి భగవంతుడు ఒక్కొక్క రోమ అంధ్రం రోమలో ఉన్న స్కిన్ హోల్స్, చర్మంలో ఉన్న రోమాల లోపల ఉన్న రంధ్రాల్లో ఇటువంటి అన్ని పెద్ద పెద్ద సముద్రాలు దాగున్నాయి. అటువంటిది భగవంతుడికి ఇది ఒక లెక్కే కాదు. అందుకని ఇక్కడ మనకి ముందు కూడా ఇది ఒక ఆట లాంటిది, భగవంతుడికి ఇది ఆడుకుంటున్నాడు అంతే. ఇలా బా ఇది ఇలా ఒక బంతిని ఎలాగైతే మనం నీళ్ళలో చిన్న నీటి కొల్ల నీటి టబ్బులోంచి ఎలాగైతే మనం ఒక బంతిని ఇంత ఈజీగా తీసేయగలం ఒక చేత్తో, అలా భగవంతుడు ఇలా పృథ్వీని గర్భోదక సముద్రంలోంచి ఎత్తేశారనమాట ఎంతో ఈజీగా. అది ఇక్కడ చెప్తున్నారనమాట. సో మీకు ఇది ఏం పెద్ద విశేషం కాదు, మీరు దీనికోసం అనేసి ఇలా శూకర అవతారం తీసుకున్నారు, కానీ మేము మిమ్మల్ని గుర్తుపట్టాము మీరే భగవంతుడి యొక్క అవతారమని అని గుణగానం చేస్తున్నారు.
రూపం తవైతన్నను దుష్కృతాత్మనా దుర్దర్శనం దేవయదద్వరాత్మకం చందాంసి యస్య త్వచి బర్హి రోమస్వ ఆజ్యం దృషిత్వం గ్రిషుచాతుర్హోత్రం.
ఇప్పుడు ఇక్కడ నుంచి అండి యజ్ఞాల గురించి, యజ్ఞాల విషయాల గురించి కొంచెం డీటెయిల్గా ఉంటాయి, కానీ మనము అసెన్స్ ముఖ్యంగా సారం తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ యొక్క రూపాన్ని ఆరాధించడమే ముఖ్యమైన లక్ష్యం అన్ని యజ్ఞాలకి అనేది మొదటి పాయింట్ ఇక్కడ. కానీ ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరో, మీ రూపాన్ని దర్శించుకోలేరో, మీకు రూపం ఉందనే విశ్వసించరో, అటువంటి వారి మూర్ఖులు, వారికి ఈ విషయం అర్థం కాదు. అన్ని వేద మంత్రాలు ఛందాంసి అంటే గాయత్రి మంత్రం, ఇంకా మిగతా ఎంతో మంచి మంచి ఛందల్లో ఉండే ఎన్నో రకాల వేద మంత్రాలు అన్నీ కూడా మీ యొక్క త్వచ, మీ యొక్క స్కిన్, చర్మం నుంచి ఉత్పన్నమైనవి. మీ యొక్క రోమాల్లో, మీ యొక్క స్కిన్ పైన ఉన్న, శరీరం పైన ఉన్న రోమాల నుంచే ఈ కుష గ్రాస్తో సమానం. అది కుష గ్రాస్ ఉంటుంది కదా, కుష గ్రాస్తో సమానం, కుష గడ్డితో. సో అలాగే మీ యొక్క కళ్ళు, కళ్ళల్లోంచే నెయ్యి ఉత్పన్నమవుతుంది. అంటే ఇక్కడ మనకి చాతుర్హూత్రం, చాతుర్హూత్రం అంటే ఈ యొక్క యజ్ఞంలో నలుగురు హూత్ర కావాలి కదా, నలుగురు మనుషులు. మనం రామాయణంలో కూడా చర్చించుకున్నాం మీరు గుర్తుంటే, ఒకరు మంత్రాలు చదువుతారు, ఒకరు యజ్ఞంలో అన్ని పదార్థాలు వేస్తుంటారు, ఇంకొకరు మొత్తం ఓవర్సీ చేస్తారు ఇంకొకరు. సో ఈ విధంగా నాలుగు రకాల ప్రీస్ చాతుర్హూత్రం, ఇవన్నీ కూడా మీ నాలుగు కాళ్ళతో సమానం. వాళ్ళ అంటే మీ నాలుగు కాళ్ళ నుంచి వాళ్ళు ఉత్పన్నమయ్యారు. అంటే ఒక వేదాలు యజ్ఞాన్ని మీ శరీరంతో పోలిస్తే ఇలా పోలుస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా భగవంతుడి శరీరం నుంచి అభిన్నం, ఇవన్నీ భగవంతుడి శరీరం నుంచి ఉత్పన్నయ్యాయి అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే, థ్యాంక్ యూ, కుషాగ్రాస్ని దర్భా వడ్డు అంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దర్భా వడ్డు, దర్భా గ్రాస్. సో వేదవాది అని భగవద్గీతలో కొంతమందిని వర్ణించారు. వాళ్ళు ఏంటంటే ఏం వాదిస్తారంటే వేదాలే అన్నిటికన్నా ముఖ్యమైనది, అంతే. వేదాలపైన ఇంకేం లేదు, వేదాల్లో చెప్పారు యజ్ఞాలు చేయాలని, చేయాలంతే, యజ్ఞాలు అంతే, అదే ముఖ్యమైనది. అసలు యజ్ఞాలు ఎవరి కోసం చేస్తున్నారు? అరే భగవంతుడిని ఆరాధించుకోవడం కోసం, భగవంతుడిని సంతృప్తిపరచడం కోసం మనం యజ్ఞాలు చేస్తున్నాము. అలా భగవంతుడిని సంతృప్తిపరిస్తే మన ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుంది, అందుకే మేము యజ్ఞాలు చేస్తున్నాము. అవన్నీ కాదనమాట, యజ్ఞాలు చేయడమే ముఖ్యం వాళ్ళకంతే. సో అటువంటి వారు ఎవరైతే భగవంతుడు రూపాన్ని, భగవంతుడినే విశ్వసించరో, కానీ యజ్ఞాలు వేదాలు మాత్రం చదువుతూ ఉంటారు, యజ్ఞాలు మాత్రం చేస్తూ ఉంటారే, అటువంటి వాళ్ళని మూర్ఖులుగా ఇక్కడ గుర్తించారనమాట. వారి గురించి ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఇంకా తాత్పర్యమైన ప్రభుపాల ద్వారా ఇంకా చెప్తారు.
శ్రక్తుండ ఆసిత్ శ్రువ ఈశ నాశయోర్ ఇడో దరే చమస కర్ణరందరే ప్రసిత్రమస్యే అగ్రసనేగస్తుతే యచ్చర్వణం తే భగవన్ అగ్నిహోత్రం.
ఇక్కడ ఇంకా రకరకాల భగవంతుడి యొక్క అంగాలని ఈ యొక్క యజ్ఞం అగ్నిహోత్రంతో పోల్చి చెప్తున్నారు. భగవంతుడి యొక్క నాలిక నుంచి అది ఇక్కడ పోలుస్తున్నారు. శ్రక్ సాక్రిఫిషియల్ లాడిల్, శ్రక్ శ్రువ ఇవన్నీ ఇంకా అంటే మనకి ఇప్పుడు యజ్ఞంలో పదార్థాలు, ఇప్పుడు నెయ్యి ఇంకా మిగతా పదార్థాలు ఉంటాయి కదా, అవన్నీ యజ్ఞమ్మ కుండంలో అంటే అగ్నిహోత్రంలోకి వేస్తాం కదా, దానికి వేరే స్పూన్స్, వుడెన్ స్పూన్స్ ఏవైతే ఉంటాయో వాటిని శ్రక్ శ్రువ ఇవన్నీ అంటారన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అందులో, డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్కి, ఒకటి నెయ్యి వేయడానికి, ఇంకోటి వేరే పదార్థం వేయడానికి అలా ఉపయోగిస్తూ ఉంటారు, కొన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అలా. సో నెక్స్ట్ వచ్చేసి నాస్యోర్, అవునా. సో నాసికం నుంచి వచ్చేస్తుంది, ఇలా నాసికం నుంచి, నాలిక నుంచి ఇవన్నీ ఉత్పాదించాయి. భగవంతుడి యొక్క కడుపు నుంచి ఉదరే చమస, ఓకే, ఓ కరణ, చమస కరణ నాసయోర్ ఉదరే. సో ఇక్కడ ఇంకా చాలా ఇచ్చారు కదా, కడుపు నుంచి వచ్చేసి రకరకాల పాత్రలు, చమస ఇద ఇవన్నీ ప్రశ్రిత సోమ, ఇవన్నీ పాత్రలు అన్నమాట. ఇవన్నీ కూడా భగవంతుడు యొక్క కడుపు, చెవులు, మూతి నుంచి ఇలా ఒక నుంచి వచ్చాయంట. ఇంకా భగవంతుడు యొక్క కంఠం నుంచి, త్రోట్ నుంచి సోమ ప్లేట్స్, అంటే కొన్ని అది కూడా పాత్రలే, ప్లేట్లు కావాలి కదా. సో బేసికల్లీ ఏంటంటే యజ్ఞం చేయడానికి నలుగురు వ్యక్తులు కావాలి, నలుగురు హోత్రాలు కావాలి, ప్రీస్ కావాలి, మరియు అగ్నిహోత్రం, మధ్యలో అగ్నిహోత్రం ఉంటుంది, రకరకాల పదార్థాలు కావాలి, నెయ్యి ఇంకా వేరే వేరే పదార్థాలు, రకరకాల పాత్రలు కావాలి. సో అన్నీ కూడా ఇలా. ఇంకా తర్వాత మెయిన్ వచ్చేసి యజ్ఞంలో వేస్తే యజ్ఞం అది వాటి అన్నిటి పదార్థాలంతా దహించేస్తుంది కదా, అది భగవంతుడు నమలడంతో పోలుస్తున్నారు అన్నమాట. భగవంతుడు మనం భగవంతుడు ఏదైనా సేవించడానికి లోపల ఇప్పుడు తీసుకున్న తర్వాత నోట్లోకి నములుతారు కదా, మిక్స్ చ్యూయింగ్, నెమరు వేయడం, నమలడం. సో దాన్ని ఇక్కడ అగ్నిహోత్రంతో పోలుస్తున్నారు అన్నమాట. అలా భగవంతుడి యొక్క వివిధ అంగాలతో వివిధ యజ్ఞంకి సంబంధించిన విషయాల్ని పోలుస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా భగవంతుడు యాక్చువల్లీ యజ్ఞ యజ్ఞాలన్నిటికీ కూడా మెయిన్ ఏంటంటే ముఖ్యమైన ఆధారం, ముఖ్యమైన మూలం అనేది భగవంతుడు, భగవంతుడి రూపం. కానీ ఈ వేదవాదులు ఇవి తెలియవు అన్నమాట సరిగ్గా. సో ఇక్కడ మనకి ఇంకోటి చెప్పేది ఏంటంటే ఎన్నో రకాల పదార్థాలు ఇక్కడ ఉపయోగిస్తున్నారు. మనకు ఒక యజ్ఞం సరిగ్గా చేయాలంటే ఎంతోమంది ప్రాపర్ సరైన వ్యక్తులు కావాలి, అలాగే సరైన పదార్థాలు కావాలి, సరైన పాత్రలు కావాలి, సరైన రకంగా మంత్రాలని ఉచ్చరించాలి, సరైన యోగ్యమైన వ్యక్తులు కావాలి. సో ఇలా చాలా విషయాలు, వ్యక్తులు అవసరం అన్నమాట. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ యొక్క యుగంలో, కలియుగంలో ఈ యజ్ఞాలు సరిగ్గా శాస్త్రయుక్తంగా చేయడం అనేది చాలా చాలా కష్టం, చాలామందికి ఇది అసంభవం. అందుకనే ఎందుకంటే అటువంటి యోగ్యులు మనకు దొరకరు, ఇంకా అటువంటి పదార్థాలు, శుద్ధమైన పదార్థాలు కూడా దొరకడం చాలా కష్టం కనుక. సో ఇంకా మంత్రాలు ఇవన్నీ కూడా సరిగ్గా ఉచ్చారణ ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. సో అందుకనే మనకు ఈ కలియుగంలో మన శాస్త్రాలు చెప్పింది ఏంటంటే, మన ప్రభుపాల వారు ఇక్కడ రాసింది ఏంటంటే ఈ కలియుగంలో ముఖ్యంగా మరి ఏ యజ్ఞం చేయాలి అంటే సంకీర్తన యజ్ఞం మాత్రమే చేస్తే సరిపోతుంది, ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. వన్ షుడ్ పెర్ఫామ్ సంకీర్తన యజ్ఞ అండ్ నథింగ్ మోర్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి. ఈ కలియుగంలో మీరు సంకీర్తన యజ్ఞం తప్ప ఇంకా వేరే యజ్ఞం చేసే అవసరం లేదు. మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మీరు ఎన్ని యజ్ఞాలు చేసినా దానంతా ఫలితం కూడా, ఎన్ని యజ్ఞాలు ఉన్నాయండి ఈ యొక్క ప్రపంచంలో, ఎన్ని రకాల యజ్ఞాలన్నీ ఉండండి, ఇవన్నీ ఎక్కడెక్కడ ఎన్ని యజ్ఞాలు చేస్తున్నా ఎవరు చేసినా సరే అండి, అన్ని యజ్ఞాల కన్నా ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడి నామం, సంకీర్తనం. సంకీర్తనం అంటే మనం సాంగత్యంలో, భక్తుల సాంగత్యంలో కీర్తన చేయడం. సో భక్తులందరూ కలిసి కీర్తన చేయడం, ఎంత శుద్ధంగా కీర్తన చేస్తే, అందుకనే మనము శుద్ధ భక్తులు మరియు ఇలా మంచి సాధువుల్ని సాంగత్యంలో మనం కీర్తన చేయాలి. ఆ విధంగా అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇంట్లో యజ్ఞం చేయడానికి సంభవం కాదేమో, ప్రతి ఒక్కరు ఇలాంటి పెద్ద పెద్ద యజ్ఞాలని ఆయోజన చేయడం సంభవం కాదేమో, చేసేవాళ్ళు కూడా లేరు. సో అలాంటప్పుడు కనీసం ఇలాంటి కీర్తన ప్రతి ఒక్కరు ఇంట్లో కీర్తన చేయొచ్చు. దాన్ని ఇంకా బాగా కీర్తన బాగా జరగాలి, శుద్ధత పెరగాలి, ఇంకా బాగా శుద్ధమైన నామాన్ని జపించాలి, కీర్తన చేయాలంటే మీరు మంచి భక్తుని, శుద్ధమైన భక్తుల్ని మీ ఇంటికి ఆహ్వానించి కీర్తన చేయొచ్చు, లేకపోతే చాలామంది భక్తులు మీ ఇంటికి ఆహ్వానించి సంకీర్తన చేయొచ్చు, లేకపోతే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళి కూడా నగర సంకీర్తన చేయొచ్చు. ఏ విధంగా అయినా సరే భగవంతుడి నామాల్ని, గుణరూప లీల మహిమల్ని గుణగానం చేయడం అదే సంకీర్తన యజ్ఞం. అందుకే మనం రకరకాల భజనలు కీర్తనలు చేస్తాం కదా, ఇవన్నీ ఏంటివి అంటే భగవంతుడి గుణగానం చేయడం. ఒకంగా భాగవతం కూడా మనం ఏదైతే చర్చించుకుంటున్నాం ఇది కూడా భగవంతుడి యొక్క గుణగానమే, కీర్తననే. సో ఇవన్నీ కీర్తనల్లో భాగమే, భాగవతం చర్చ, భాగవతం భాగవతం పఠించడం కూడా కీర్తన రూపాల ద్వారా మనకు చెప్తారు ఇలా. సో మనకి మన యజ్ఞం ప్రతి ఒక్కరూ కలియుగంలో చేయవచ్చు. చాలామంది ఒక్కొక్కసారి మన ఒక అపోహ ఏంటంటే అయ్యో ఇది సరిపోతుందా, ఓన్లీ హరే కృష్ణ మహామంత్రం జపిస్తే సరిపోతుందా, ఓన్లీ భాగవతం చదువుకుంటే సరిపోతుందా, ఓన్లీ భాగవతం వింటే సరిపోతుందా, నగర సంకీర్తన హరినామ సంకీర్తన చేస్తే సరిపోతుందా, పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాలి కదా, చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు. సో అంత పెద్ద పెద్ద యజ్ఞాలు ఇప్పుడు చేసే అవసరం లేదు, మీరేం మిస్ అవ్వట్లేదు. దానివల్ల మీకు ఎంత లాభం వస్తుందో అంత లాభం కూడా. అసలైన లాభం ఏంటి ఇప్పుడు మనకు నెక్స్ట్ అదే చెప్పబోతున్నారు వచ్చే శ్లోకాలు. అసలు ఎందుకు ఇన్ని యజ్ఞాలు చేయడం, ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? సో ఇక్కడికి ఇది మన ప్రభుపాల ద్వారా తాత్పర్యంలో రాసిందే కాదు, ఇది శాస్త్రాల్లో రాసింది. భాగవతంలోనే 11వ స్కందంలో ముఖ్యంగా చెప్తారు, ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు భగవంతుడి యొక్క అవతారాన్ని ఎవరైతే మేధావి అయిన భక్తులు తెలివైన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా సంకీర్తన యజ్ఞం చేసి భగవంతుణ్ణి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క రూపంలో వచ్చిన అవతారాన్ని సంతృప్తి చేయడానికి ప్రయత్నిస్తారు అని 11వ స్కందంలో ఉంది. అప్పుడు వచ్చినప్పుడు చూద్దామంట. సో అందుకనే మీరు ఎప్పుడు కంగారు పడాల్సిన బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. అయ్యో మేము అత్యున్నతమైన ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలమా లేదా, భగవంతుడిని సంతృప్తిపరచగలమా లేదా, చాలా సరళం అనమాట భగవంతుడిని సంతృప్తిపరచడం ఈ కలియుగంలో. ఇది కలియుగంలో వచ్చిన ఒక వరం. కలేయర్ దోషే నిదే రాజాన్ అస్థిహేహు మహాన్ గుణాన్. ఇది ఒక గొప్ప గుణం అనమాట కలియుగంలో. ఎన్ని దోషాలు ఉన్నా సరే ఏంటంటే ఇది ఓన్లీ జస్ట్ భగవంతుడు యొక్క సంకీర్తన ద్వారా భగవంతుడిని మనం ప్రసన్నం చేయొచ్చు, వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు కలియుగంలో. ఇది పెద్ద డిస్కౌంట్ అనమాట మన కలియుగ వాసులకి. సో దీక్షాను జన్మోపసదశిరోధరం త్వం ప్రాయణీయోదయనీయదంశ్రః జిహ్వా ప్రవర్గ్యస్ తవ శీర్షకం కృతో సత్యావసత్యం చితయోసవోహితే. అందుకే మీరు ఆవిర్భావం మళ్ళీ మళ్ళీ ఆవిర్భవించడమే అన్ని రకాల దీక్షలు, మీ యొక్క ఇది నెక్ గొంతు, ఇది అన్ని రకాల 3 రకాల కోరికలుతో సమానం. ఇంకా మీ యొక్క దంష్ట్రలు అదే అన్ని ఇచ్ఛలకు సంపూర్ణమైన లక్ష్యం, మరియు అన్ని దీక్షలకు ఫలం. ఇలా భగవంతుడిని గుణగానం చేస్తున్నారనమాట. సో ఇలా భగవంతుడి యొక్క జిహ్వ అనేదే అన్ని దీక్షలకు మూల కారణం, మరియు మీ యొక్క శిరస్సు అనేదే ఈ యొక్క యజ్ఞంలోని అగ్నితో సమానం. సో అందుకే మీ యొక్క శిరస్సుని, మిమ్మల్ని, మీ యొక్క శరీరాన్ని ఆరాధించాలి మేము. ఈ విధంగా ఇక్కడ చెప్పుకుంటూ మీ యొక్క ఈ గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. సోమస్తురేత సవనాన్యవస్థిత అవస్థితి సంస్థా విభేదాస్తవ దేవధాతవ సత్రాణి సర్వాణి శరీర సంధిస్ త్వం సర్వయజ్ఞ క్రతురిష్టి బంధన. సో దీని యొక్క అర్థం ఏంటంటే భగవంతుడి యొక్క ఇక్కడ వీర్యాన్ని సోమయజ్ఞంతో పోలుస్తున్నారు. ఇలా భగవంతుడి యొక్క గ్రోత్ దాన్ని ఇక్కడ పొద్దున్నే లేవగానే చేయాల్సిన రకరకాల సంధ్యావందనం ఇంకా మిగతా రిచువల్స్తో పోలుస్తున్నారు. భగవంతుడి యొక్క త్వచ్ స్కిన్ టచ్ దీంట్లోంచే 7 రకాల యజ్ఞాలు చేయవలసినవి పోలుస్తున్నారు. భగవంతుడి యొక్క అన్ని జాయింట్స్, బాడీలీ జాయింట్స్ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా ఇక్కడ 12 రోజులు యజ్ఞంలో చేయవలసిన కార్యాలతో పోలుస్తున్నారన్నమాట. సో ఈ విధంగా బేసికలీ అన్ని యజ్ఞాలకి మీరే భోక్త. సోమ అసోమ అన్ని యజ్ఞాలకి మీరే భోక్త అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ 7 రకాల యజ్ఞాలు ప్రతి ఒక్కరు ఎవరైతే వేద సంస్కృతిని, వైదిక సంస్కృతిని పాటిస్తున్నారో వారు 7 రకాల యజ్ఞాలు చేయాలండి ప్రతి ఒక్కరు. అగ్నిష్టోమ, అత్యాగ్నిష్టోమ, ఉక్త, షోడశి, వాజ్పేయ, అతిరాత్ర, ఆప్తోరియామ, ఇలా 7 రకాల యజ్ఞాలు మీరు మనము చర్చించుకున్నాము. మీరు చూస్తారు రామాయణంలో ఎన్నో యజ్ఞాలు జరుగుతాయి. ఎందుకంటే అప్పుడు త్రేతాయుగంలో యజ్ఞం అనేది ఇలా ఈ విధంగా అగ్నిహోత్రాలు, రకరకాల అగ్నిష్టోమ, అత్యగ్నిష్టోమ, షోడశి, వాజ్పేయి, ఇవన్నీ డిఫరెంట్ యజ్ఞాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ త్రేతాయుగంలో, ముఖ్యంగా యుగధర్మం వచ్చేసి యజ్ఞాల మాధ్యమంతోనే. ఎలాగైతే సత్యుగంలో యుగ ధర్మం వచ్చేసి తపస్సు, ధ్యానం, ముఖ్యమైన ధ్యానం మాధ్యంతో ఎన్నో వేల వేల సంవత్సరాలు ధ్యానం చేయడం, అదైతే త్రేతాయుగంలో యజ్ఞాలు. అవునా? విగ్రహారణ అనేది ముఖ్యంగా మందిరాలు, విగ్రహారణ మందిరాల్లో అనేది ముఖ్యమైనది ద్వాపర యుగంలో. ఇప్పుడు కలియుగంలో ముఖ్యమైన విధి విధానం ప్రతి ఒక్కరూ ఇప్పుడు పై మూడు కూడా సరిగ్గా చేయలేరు, ఎందుకంటే నాకు ఎన్నో యోగ్యత లక్షణాలు, నిబంధనలు, చాలా క్వాలిఫికేషను చాలా అవసరం అన్నమాట. అవన్నీ కూడా అంత సరళమైనవి కావు ఇప్పుడున్న కలియుగ వాసులకి. అందుకనే ఈ యొక్క యజ్ఞాల లక్ష్యం ఏమిటి అసలు అనేది ఇక లాస్ట్లో ఈ ఋషిమునులే చెప్తున్నారు. ఏమని? నమో నమస్తే కిల మంత్ర దేవత ద్రవ్యాయ సర్వాకృతవే క్రియాత్మనే వైరాగ్య భక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః. ఇక్కడ రెండుసార్లు నమో నమస్తే అని స్టార్ట్ చేసి మళ్ళీ నమో నమః అంటే రెండు వాళ్ళు మళ్ళీ మళ్ళీ పదే పదే నమస్కరిస్తున్నారు భగవంతుని. ఎందుకు? ఎందుకంటే అన్ని ప్రార్థనల ద్వారా, అన్ని యజ్ఞాల ద్వారా, అన్ని యజ్ఞ మంత్రాల ద్వారా, అన్ని యజ్ఞ పదార్థాల ద్వారా ఆరాధించవలసింది మిమ్మల్నే. అందుకే మేము మీకే నమస్కరిస్తున్నాము, మా నమస్కారాలని మా ప్రణామాలని స్వీకరించండి. సో మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఎలా అంటే శుద్ధమైన చేతన. ఏ చేతన అయితే భౌతిక విషయాల ద్వారా కలుషితం కాకుండా సంపూర్ణంగా భౌతిక విషయాల పట్ల నుంచి ముక్తి పొంది శుద్ధమైన చేతనతో ఉన్నవారు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకోగలరు. అలా అర్థం చేసుకోవడానికి సరైన జ్ఞానం అనేది భక్తి యోగం మాధ్యంతోనే ఒక వ్యక్తికి లభిస్తుంది. దాన్ని శిక్షణ ఇచ్చే మీరే దానికి భక్తి యోగ శిక్షణకు గురువులు. అందుకే మిమ్మల్నికే మీకే మేము నమస్కారం, మా ప్రణామాలు అర్పించుకుంటున్నాం. చూడండి, ఇక్కడ చాలా మంచి సైన్స్ ఇది, ఇది మంచి లాజిక్, క్లియర్ అనమాట. ఇక్కడ ఇన్ని యజ్ఞాల గురించి ఎన్ని అంటే ఇన్ని యజ్ఞాలు వాళ్ళు క్లియర్గా తెలుసు వాళ్ళందరికీ, ఋషులు మునులు. వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ చూసారా, అన్ని యజ్ఞాలు ఉన్నాయి, అన్నీ సరే బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు ఇవన్నీ చేయడం? దీని ద్వారా ఏం జరుగుతుందంటే మాకు భక్తి చేసుకోవడానికి మీ దగ్గర నుంచి మాకు కృప లభిస్తుంది, మేము భక్తి చేసుకోగలం. అంటే అన్ని యజ్ఞాల ద్వారా, అన్ని మార్గాల ద్వారా ఒక వ్యక్తి చేరుకోవాల్సింది, చేయవలసింది అంతిమంగా ఏంటి అంటే భక్తి మాత్రమే. ఎందుకంటే ఆ భక్తి ద్వారానే ఒక వ్యక్తి తన యొక్క భౌతిక కలుషితం, ముఖ్యమైన భౌతిక కలుషితం ఏంటంటే ఆసక్తి, అంతే కదా ఆసక్తి. ఇంకా భౌతిక విషయాలు, భౌతిక వస్తువులు, భౌతిక శరీరం, భౌతిక ప్రపంచం పట్ల, ఏవో ఒక విషయాల పట్ల ఆసక్తి అనే దాని నుంచి మనం ముక్తం అవ్వాలి. అదే కలుషితం అనమాట. ఆ కలుషితం ముక్తం అవ్వడం అంటే భౌతికంగా వైరాగ్యాన్ని మనకు సంపాదించుకోవడం. అది ఎలా సంపాదించుకోగలమంటే మనము భక్తి మాధ్యంతోనే. అందుకనే మరి భక్తి యొక్క శిక్షణ, దీని గురించే భగవంతుడు కూడా చెప్తారేమని, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనమాం ఉపయంతితే. ఇది భగవద్గీతలో 10వ అధ్యాయంలో 10వ నంబర్ శ్లోకం, ప్రభువాల వారు ఇక్కడ కోట్ చేశారు. ఇక్కడ ఏం చెప్పారంటే ఎవరైతే ఒక వ్యక్తి ఎలా మరి మనం అన్ని రకాల భౌతిక ఆసక్తులు ఆ చింతనలు నుంచి ముక్తం అవ్వగలమంటే భక్తి చేసుకొని, ఎప్పుడైతే మనము ఇలా శుద్ధ చేతనతో ఎంతో ప్రీతిపూర్వకంగా సతతం యుక్తానాం, ఒకసారి మాత్రమే కాదు మనం నిత్యం భక్తి చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా ప్రీతిపూర్వకంగా. ఎప్పుడు భగవంతుడే మనకి సరైన బుద్ధిని ప్రసాదిస్తాడంట, ఎలా మనము భగవంతుడిని చేరుకోవచ్చు అనే విషయాన్ని. సో అదనమాట. సో చాలా ఈజీ అనమాట ఇది. మనం ఏంటంటే ముఖ్యంగా మనం రేపు కూడా చూస్తాము ఈ పాయింట్ని, ప్రభుపాద వారు రాశారు తాత్పర్యంలో, రేపు ఒక మంచి పాయింట్ ఉంది, అది రేపే చర్చించుకుంటాం దాని గురించి. ఇప్పుడు మనకు సమయం అయిపోయింది. సో ముఖ్యంగా ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, తాత్పర్యంలో కంక్లూడ్ చేసింది ప్రభుపాద వారు, అన్నిటికీ మూల అంటే ఫైనల్ సారం ఏంటి, ఏమైనా మీరు యజ్ఞాలు చేయండి, ఏమైనా తపస్సులు చేయండి, ధ్యానాలు చేయండి, ఆరాధనలు చేయండి, అన్నిటికీ మూలం ఏంటంటే అసలు భక్తి, కృష్ణ ప్రేమను సంపాదించుకోవడమే. ఎందుకంటే ఈ భక్తి మాధ్యంతోనే, భక్తియుతమైన కృష్ణుడి పైన ప్రేమతోనే మనం కృష్ణుడిని అర్థం చేసుకోగలం, భగవద్ధామానికి వెళ్ళగలం, వేరే ఏ మార్గం లేదు అనేదే ఇక్కడ మనకి అర్థమవుతుందన్నమాట. అందుకే మనం భగవంతుణ్ణి ఆరాధిస్తాం. సో ఇక్కడే నేను ఈరోజు చర్చను ముగిస్తాను. సో రేపు మనము మిగతా ప్రార్థనలు, తర్వాత ఫలశ్రుతి, ఈ లీలను మనం విన్నందుకు మనకు కలిగే ఫలశ్రుతి ఏంటి అనే విషయాన్ని, చాలా ముఖ్యమైనది, అది రేపు చర్చించుకుందాము. ఇక్కడే సెలవు తీసుకుంటాను ఈరోజు మీ అందరితో. ధన్యవాదాలు. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జాయ్. శిల ప్రభుపాదకీ జాయ్. సమవేత గౌరభక్త వృందికీ జాయ్. నితాయ్ గౌర సితనాథ్ ప్రేమనంది. హరి హరి బోల్.